కాస్మిక్ ఫైర్ లో మనం మాస్టర్ జ్వాలాకులు గారు ఇచ్చిన మూడు రకాల అగ్నుల గురించి చదువుకుంటున్నాం. గాయత్రి మంత్రంలో ఉన్న మూడు పాదాలు ఈ మూడు అగ్నులు. గురువు గారు ఓజస్సు, తేజస్సు, వర్చస్సు అని ఏవైతే చెప్పారో అవి వరుసగా తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్సు ధీమన్ యోయోన ప్రజోదయ. తేజస్సు, ఓజస్సు, వర్చస్సు, వర్చస్సు, ఓజస్సు, తేజస్సు ముందు నుంచి వెనక ముందు నుంచి ఎలా అనుకున్నా ఈ మూడు పాదాలు ఆ మూడింటికి మనకు. అంటే గాయత్రి చేస్తే మనలో ఈ మూడు అగ్నులు నిద్రాణంగా ఉన్నవి జాగ్రత్త అవ్వాలి. అలాగే గాయత్రి చేస్తే మనలో ఓజస్సు, తేజస్సు, వర్చస్సు రావాలి. ఓజస్సు, తేజస్సు, వర్చస్సు గురించి మనం గాయత్రి మహావిజ్ఞానం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం, అలాగే క్రాంతికారి సాహిత్యం దాంట్లో చెప్పుకున్నాం, అలాగే గాయత్రి మంత్రం, అలాగే మన గాయత్రి మంత్రం అంటున్నాం దీంట్లో అనుగ్రహమాల మంత్రంలో చెప్పుకున్నాం. మళ్ళీ మన శారీరకమైన అంటే ఇంద్రియాలు, ఈ శరీరం, వీటికి సంబంధించిన దాంట్లో ఉన్న శక్తి అంతా కూడా ఓజస్సు రూపంలోకి వస్తుంది. తర్వాత మనలో ఉన్న మానసిక శక్తులన్నీ కూడా తేజస్సు రూపంలో వస్తాయి. మనలో ఉన్న ఆత్మశక్తులన్నీ కూడా వర్చస్సు రూపంలో వస్తాయి. కాబట్టి గాయత్రి మంత్రం చేస్తే మనలో శారీరక, మానసిక, ఆత్మిక శక్తులు జాగృతం అవ్వాలి. ఇవన్నీ ఇలాగ మూడు కూడా జాగృతం అవ్వటానికి గాయత్రి మహావిజ్ఞానంలో పంచకోశ సాధన ఇచ్చారు గురుదేవులు. పరమ పూజ్య గురుదేవులు వీటిలన్నింటినీ కలిపి ఇచ్చారు. ఇక్కడ మనం ఎప్పుడూ చెప్పుకుంటున్న దానికి మళ్ళీ మళ్ళీ రావాల్సి వస్తుంది. ఎందుకంటే అది బాగా గుర్తుంటే తప్ప ఇవన్నీ ఎందుకు చదువుకుంటున్నావు మర్చిపోతాం. మాకు గాయత్రి మహావిజ్ఞానం వచ్చు, మా కొండలిని మహావిజ్ఞానం వచ్చు, మాకు మాస్టర్ స్పెషల్గా ఒక సాధన చెప్పారు, ఇది ఎవరికి తెలియదు, ఈ భూమి మీద ఎవరికి తెలియదు మాకు తప్ప, ఇలాంటి అహంకారం అక్కర్లేదు. మనకు కావాల్సింది ఏంటంటే ఈ భూమి మీద భగవంతుడు సృష్టి చేసి చేసి కాస్మిక్ ఫైర్ లో వస్తుంది మనకు. స్టాంజర్స్ ఉన్న 7 దాంట్లో వస్తుంది ఒకటి. రకరకాల ఆకృతులు తయారు చేసేట తయారు చేస్తే వాళ్ళు ఎవరికి దేవతల్ని దాంట్లోకి వెళ్ళి మీరు పనిచేయండి అంటే వాళ్ళకి నచ్చలేదు. చివరికి భగవంతుడు సృష్టించిన ఈ దేహం అనేది చూసారు, ఈ ఆకృతి నచ్చి దాంట్లోకి పని చేయడానికి ఇష్టపడ్డారు దేవతలు. అంటే ఈ దేహంలో ఎవరున్నారు, మనిషిగా ఉన్న మనకు మనకు తెలియకుండానే మనకు మనం గమనించం కానీ మనలో దేవతలు పనిచేస్తూ ఉంటారు. మనలో అంటే ఒక తేజలో పనిచేస్తుంటారు, కిషోర్లో పనిచేస్తారు, ఒక కల్పనలో పనిచేస్తుంటారు, ఒక మమతలో పనిచేస్తుంటారు, విజయలో పనిచేస్తుంటారు, సీతారాంలో పనిచేస్తుంటారు. మనకి జ్ఞానం మొత్తం మన మీద ఎంతో ప్రేమతో అనుగ్రహంతో పంచి ఇచ్చిన మాస్టర్లో పనిచేస్తుంటారు. ఇవి ఏమీ తెలియని వాళ్ళల్లో కూడా పనిచేస్తుంటారు. గాయత్రి అంటే తెలియని వాళ్ళల్లో పనిచేస్తారు, కాస్మిక్ ఫైర్ అంటే తెలియని వాళ్ళల్లో కూడా దేవతలు పనిచేస్తూ ఉంటారు. దేవుడు లేడు, దేవుడు ఎవడసలు ఎక్కడున్నాడు చూపించి చూస్తాం అని ఛాలెంజ్ చేసే వాళ్ళల్లో కూడా ఈ దేవతలు పనిచేస్తూ ఉంటారు. దేవతలు పనిచేస్తున్నారని మనకు ఎలా తెలుసు? మనం ఎప్పుడు పట్టించుకోం కాబట్టి తెలియదు, పట్టించుకుంటే తెలుసు. టైంకి ఆకలి వేయటం అది దేవతల ఒక పని. మనం ఒక నియమం తప్పి ఏదన్నా తిన్నాం అనుకోండి, కడుపులో నొప్పి వస్తుంది. అక్కడ మనకు కడుపు నొప్పి వస్తుందని అనుకుంటాం, అక్కడ దేవతలు కూడా బాధపడుతూ ఉంటారు. దేవతలు బాధకి వాళ్ళకి ఊరికే భావమే తప్ప వేరే ఉండవు. బాధ అనేది తెలుస్తుంది చెట్లకు, ఎలాగైతే బాధ తెలుస్తుందో. సపోజ్ మనం గొడ్డలు తీసుకుని ఒక పెద్ద తోట ఉందనుకోండి, తోటలో ఒక చెట్టును కొట్టేద్దామని వెళ్తుంటే మన భావం ఆ చెట్టుకి తెలిసిపోతుంది. దాంట్లో మొట్టమొదటిగా ఉన్న చెట్టును కొట్టడానికి వెళ్తే ఆ చెట్టు వణుకుతుంది, మనకు కనబడదు కానీ ఆ వణుకు మొత్తం అన్ని చెట్లకు వెళ్ళిపోతుంది, అన్ని చెట్లకి తెలిసిపోతుంది. ఎవడో వచ్చేటు కొట్టేస్తాడు మనం చచ్చిపోతామని. అలాంటి చచ్చిపోతామనే భయం మనిషికే కాదు, జంతువులకే కాదు, చెట్లకు కూడా ఉంటుంది. మీకు తెలుసు అనుకుంటాను, ఏదన్నా ఒక రాగి పాత్రని ఒక తేలు కుట్టింది అనుకోండి, దాన్ని చిల్లు కొడుతుంది, అది కూడా వైబ్రేట్ అవుతుంది. విషం మెటల్ మీద పడితే మెటల్ కూడా విష ప్రభావానికి వణుకుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే అన్నిట్లోనూ లైఫ్ ఉన్నది. మనం అన్నిట్లోనూ లైఫ్ ఉన్నట్టే అన్నిట్లో లైఫ్తో పాటు దేవతలు కూడా ఉన్నారు. ఆ దేవతలు మనుషులోనే కాదు, మనుషులు దేవుణ్ణి నమ్మిన వాళ్ళల్లోనూ దేవతలు పనిచేస్తారు. దేవుడు లేడు, దయ్యం లేదు, నాన్ సెన్స్, మేము ఫలానా వాళ్ళం, నాస్తికులం, హేతువాదులం అన్న వాళ్ళల్లో కూడా ఆ దేవతలే పనిచేస్తారు, చేస్తూ ఉంటారు. ఎప్పుడు జంతువుల్లో వృక్షాలు అన్నింటిలో కూడా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం? ఈ దేవతలు పనిగట్టుకున్నల్లా మన దేహంలో ప్రవేశించడానికి కారణం ఏమైంటుందంటే ఈ దేహ ఆకృతి ఉందో చూసారా, చాలా స్పెషల్ అనమాట. ఆ స్పెషల్గా క్రియేట్ చేశాడు. ఎందుకు స్పెషల్ అంటే మ్యాన్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది బైబిల్లో. భగవంతుడు ఎలా ఉన్నాడో వచ్చు అలాగే మనిషిని క్రియేట్ చేశాడు. కాబట్టి మనిషి దేవుణ్ణి చూడాలనుకుంటే తనను తాను చూసుకుంటే చాలు, తనను తాను తెలుసుకుంటే చాలు. తనను తాను తెలుసుకోవడం అనే వ్యవహారం ఏదైతే ఉందో అది మనిషి శరీరంలో ఉండగానే జరుగుతుంది. ఒక జంతువు శరీరంలో ఉండగా తనను తాను తెలుసుకోలేడు. ఎందుకు? మనిషికి మాత్రమే ఉన్న బుద్ధి జంతువులకు లేదు. జంతువులకు ఉన్నది మనుషులకు కూడా ఉన్నది, ఆహార, భయ, నిద్ర, మైథునం. ఆ నాలుగు లక్షణాలు జంతువులకు ఎలా ఉన్నాయో మనిషికి కూడా అలా ఉంటాయి. ఆకలి వేస్తుంది తింటాడు, నిద్ర వస్తుంది నిద్రపోతాడు, భయం వేస్తుంది భయపడతాడు, మైథునం సరేసరి అది కామన్ అంటే మేటింగ్. ఇలాగా జంతువులకి మనిషికి ఎక్కడ తేడా లేదు. తేడా ఉన్నదల్లా ఒక్కటి బుద్ధి, ఇది మంచిది ఇది చెడ్డది అని నిర్ణయం చేసుకోగలిగే శక్తి ఉంది. ఆ బుద్ధి చెడ్డదాన్ని కూడా నిర్ణయిస్తుంది. దుర్యోధనుడిలాగా, రావణాసురుడిలాగా, ఒక కౌశుడిలాగా చెడ్డదాన్ని నిర్ణయించవచ్చు బుద్ధి, మంచిదే నిర్ణయించక్కలేదు. అది జస్ట్ నిర్ణయించేదే తప్ప మంచిదాన్నే నిర్ణయించేది బుద్ధి అనరు. మంచిదాన్ని నిర్ణయించేది సద్బుద్ధి, చెడ్డదాన్ని నిర్ణయించేది దుర్బుద్ధి, అసలు మటుకు బుద్ధి. సో మనందరికీ మానవులుగా జీవ తీసుకున్న ఒక జీవికి మానవ శరీరం ఎందుకు వచ్చింది అంటే ఈ బుద్ధిని ఉపయోగించుకోమని. ఈ బుద్ధిని ఉపయోగించుకుని ఏం చేయాలి? ఇంట్లో వంట ఉండాలనుకోండి, ఒక గిన్నె ఉండాలి కదా. గిన్నె కంటే ముందర ఏమి ఉండాలి? పొయ్యి ఉండాలి, స్టవ్ ఉండాలి. గ్యాస్ ఉండాలి, అవి వెలగాలి. ఇవన్నీ ఉండగా మనం అప్పుడు గిన్నె మీద గిన్నెలో పప్పు అన్నం ఏదో పెట్టుకుని దానికి సరిపడ నీళ్ళు పోసి దానికి సరిపడ టైం ఇచ్చి ఉడికేంతవరకు ఆగి ఆ తర్వాత దించి తినగలిగిన స్థితిలోకి వచ్చిన తర్వాత మనం తినాలి. దీనికి ఎలాగైతే కొన్ని పదార్థాలు అవసరం, కొన్ని వనరులు అవసరం, కొంత టైం అవసరము. కాబట్టి ఒక పని అవ్వాలంటే మనకు టైము కావాలి, వనరులు కావాలి. వనరులు ఏమున్నాయి మనిషి దగ్గర? టైం అందరికీ ఉంది, ప్రపంచంలో టైం అందరికీ ఉంది. కానీ మ్యాజిక్ ఏంటంటే మనకు ఏ మనస్సు అయితే ఉందో ఈ మనస్సుని మనం సరిగ్గా వాడుకోము. మనస్సుని వాడుకోము. మనస్సు చేయగలిగింది ఏంటంటే ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేద్దాం, ఇది చేద్దాం, ఇలా ఊహించడమే తప్ప దేన్ని డెసిషన్ తీసుకునేది మటుకు బుద్ధి. అందుకని డెసిషన్ తీసుకునే బుద్ధి ఎప్పుడైతే కరెక్ట్గా అవుతుందో అప్పుడు మనిషి దుర్మార్గం అయిపోయాడు, సన్మార్గం అయిపోయాడు. ఆ డెసిషన్ తీసుకునే శక్తిని ఇస్తుంది గాయత్రి. మా బుద్ధులను సన్మార్గము వైపు ప్రేరేపించుగాక, ఆ సన్మార్గము వైపు ప్రేరేపించబడుగాక మా బుద్ధులు అనేది ఏదైతే ఉందో దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, అర్థం చేసుకుంటే అంటే మనం ఒక మార్గంలో వెళ్ళాలని తెలుస్తుంది. ఏ మార్గం అని? సన్మార్గం. సత్ ప్లస్ మార్గం సన్మార్గం. సత్ చిత్ ఆనందము. భగవంతుడికి మూడు, ఇప్పుడు జడేసుకున్నారనుకోండి, ఆడవాళ్ళు జడేసుకుంటే దాంట్లో మూడు పాయలు ఉంటాయి. అంతే తప్ప ఒక పాయ ఉండదు. ఒక పాయ అంటే జడ ఆనందం. ఆ మూడు పాయలు కలిస్తేనే జడ. అలాగా ఈ మూడు కలిస్తేనే భగవంతుడు. సత్ చిత్ ఆనందం మూడు ఇలా ఎలా అయితే జడలో మూడు పాయలు పేని జడ తయారవుతుందో అలాగే ఈ భగవంతుడు కూడా ప్రతి ఒక్క మనిషిలోను, ప్రతి ఒక్క మానవుడిలోను, వాడు ఏ జాతి మత కుల లింగ భేదం లేకుండా ఎలా ఉందో సరే వాళ్ళందరిలో హృదయంలో ఈ మూడు రకాల ముప్పేటగా అల్లిన ఒక వెలుగులాగా ఉంటాడు. ఆ వెలుగులో ఉన్నవి మూడు, సత్ చిత్ ఆనందం. వెలుగుని దగ్గర నుంచి చూసామనుకోండి, మధ్యలో సూర్యుడి ఫోటో తీసి దాన్ని బాగా మ్యాగ్నిఫై చేసి చూస్తే మధ్యలో తెల్లగా ఉంటుంది. దాని చుట్టూ ఎల్లో కలర్లో ఉంటుంది, దాని చుట్టూ రెడ్ కలర్ ఉంటుంది. అలాగా ప్రతి దాంట్లో కూడా మూడు ఉంటాయి, సత్ చిత్ ఆనందం. అందుకని మనం ధ్యానంలో సూర్యుడిని ధ్యానం చేసుకుంటే మనకు ఫస్ట్ వైట్ లైట్, దానిపైన గోల్డెన్ ఎల్లో లైట్, దానిపైన పింక్ కలర్, ఇంకా ఆ తర్వాత బ్లూ కలర్, ఇవి ఎప్పుడు ఉంటాయన్నమాట. ఇవి మనలో, మన హృదయంలో ఉన్న సూర్యుడిని చూడాలి. అది అక్కడికి వెళ్లే మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని, ఆ మార్గం వైపు నడిపించడాన్ని మనం గాయత్రి మంత్రంలో అడుగుతాం. మా బుద్ధి సన్మార్గము వైపు ప్రేరేపించబడుగాక. ఆ సత్త ఎక్కడుంది? హృదయంలో. కాబట్టి మన బుద్ధి బయటికి వెళ్లకుండా, మన ఇంద్రియాల ద్వారా మన చేతనత్వం అంతా బయటికి పోకుండా మన బుద్ధి సన్మార్గం వైపు వెళ్ళటం అనేది గాయత్రి మంత్రంలో మనం భగవంతుడిని ప్రార్థిస్తాం, గాయత్రి మాటను అడుగుతాం, గురుదేవుల్ని వేడుకుంటాం. మనకు ఇలాగ లోపలికి సత్ ఎక్కడుందో అక్కడ తీసుకెళ్ళి, అది ఎక్కడుంది? హృదయంలో. ఈ మానవ జీవితం తీసుకున్నందుకు ఎవరికైనా సరే, వాళ్ళు ఏ ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, లేకపోతే ఇంకేవో రకరకాల వృత్తులు చేయొచ్చు, గొప్ప సైంటిస్టులు అవ్వచ్చు, లేదా గొప్ప దేశ నాయకులు అవ్వచ్చు, ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించవచ్చు, లేదా మంచి సంగీత విద్వాంసులు అవ్వచ్చు, ఎన్నైనా సరే అసలు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ వాళ్ళ హృదయాల్లో ఉన్న పరమాత్మని, ఆ తేజస్వరూపుణ్ణి దర్శించటము. ఆ సన్మార్గం వైపు ప్రయాణించి తనలోనే, తన హృదయంలోనే ఉన్న భగవంతుణ్ణి చూడటం. అంతకే మించి ఈ భూమి మీద మానవుడు వచ్చిన దానికి విలువ ఏమీ లేదు. సివిలైజేషన్ అది ఇది ఇవన్నీ తర్వాత తర్వాత డెవలప్ అవుతాయి. ఎన్ని డెవలప్ అయినా, ఎంత గొప్ప అయినా సరే, ఒక రాజర్షి జనకుడిలాగా ఉండాలి మనం. జనకుడు దేశాన్ని పాలించాడు, కానీ ఆయన ఎప్పుడు హృదయంలో స్థిరమై ఉన్నాడు. రాజర్షి ఎందుకని? ఆయన బ్రహ్మర్షి, విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి, వశిష్ఠుడు, అలాగా వాళ్ళు ఈ రాజ్యం ఇవన్నీ కూడా వదిలేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళారు బ్రహ్మర్షిగా. వాళ్ళ దగ్గర ఉన్న శక్తి అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి వనరులు ఏమున్నాయి? వాళ్ళకి కాలం ఏదైతే ఉందో, వాళ్ళకి వనరులు ఏవైతే ఉన్నాయో, అవి మానవులందరికీ ఉన్నాయి.
ఆ వనరులు ముఖ్యము అని చెప్పుకుంటున్నాం మనం. కాలం కూడా ఇంకా ముఖ్యం. కాబట్టి కాలం విలువ తెలుసుకోవాలి, వనరులు విలువ తెలుసుకోవాలి. కాలం విలువ తెలిసిన వాడు తన దగ్గర ఉన్న వనరుల్ని సరైన సమయానికి వాడతాడు. ఇంకా మనకు రోహిణి వెళ్ళిపోయి మృగశిర అలా వచ్చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వర్షాలు పడే కార్తె మొదలవుతుంది. చినుకులు సన్నగా అలా ఒకటి రెండు చుక్కలు పడేసరికల్లా భూమిని దున్నుకొని రెడీగా ఉంచుకోవాలి. ఆ పడిన నీళ్లు భూమిలో ఇంకుతాయి అప్పుడు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఈ పొలం పనులు చేసుకుంటారు. అలాగా టైం ప్రకారం మన వనరులను ఉపయోగించుకోవడం అనేది వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన అని మనకు కృష్ణుడు చెప్తాడు అర్జునుడు. వ్యవసాయం చేసేవాడి బుద్ధి ఎలా ఉంటుందో మన బుద్ధి కూడా అలా ఉంచుకోవాలట. అంటే మనం ఈ టైంకి ఇదిగో ఈ కుంభయుగం, ఇది ఇది యుగ సంధి కాలము, ఇది నూతన యుగ నిర్మాణ యోజనానికి ముఖ్యమైన సమయము, ఈ సమయంలో మీరు ఈ పని చెయ్యాలి. కాబట్టి ఆ సమయంలో ఏ పనులు చేయాలో మాకు తెలుసు, మీకు చెప్తున్నా అవే చేయండి అని చెప్తున్నారు. ఈ సమయంలో మీరు వేరే వేరే సాధనలు చేస్తే ఉపయోగం లేదు, ఈ సాధనలు చేయాలని సాధనలు చెప్తున్నారు, ఏం చేయాలో పనులు చెప్తున్నారు. కాబట్టి పరమపూజ్య గురుదేవుల ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని చూచా తప్పకుండా పాటిస్తూ ఉంటే మనం ఈ సమయానికి ఏం చేయాలో అది చేసిన వాళ్ళం అవుతాం. అది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కాలం అనేది అందరికి కామన్గా ఉన్న, వనరులు కూడా అందరికీ కామన్గా ఉన్నాయి, కానీ ఆ వనరులు ఏంటో తెలియదు. వ్యవసాయం దగ్గరికి అయితే రకరకాల విత్తనాలు, ఎడ్లు లేదా నాగలి లేదా ఇప్పుడు ట్రాక్టర్ రకరకాల మోడర్న్ మెషినరీ అవన్నీ కాకుండా మనిషికి మనస్సే వనరు. మనిషి ఎవరికైనా సరే మనస్సే వాడికి దగ్గర ఉన్న మెటీరియల్. ఈ మనస్సులో మళ్ళీ స్టేజెస్ ఉన్నాయి. మామూలు మనస్సు, లోవర్ మైండ్, హయ్యర్ మైండ్, ఈ రెండు తెలుసు మనకు. ఇన్ బిట్వీన్ ఈ హై మనకి ఇప్పుడు ఉన్న చేతనత్వం ఏదైతే ఉందో ఆ చేతనత్వానికంటే ఇంకా పైన అరవిందులు ఆ డిస్టింక్షన్ ఇస్తారు. అలాగే గురువు గారు వాటేమై అనే పుస్తకంలో మన మనస్సును మూడు రకాలుగా విడగొట్టారు. దాంట్లో ఆధ్యాత్మిక మనస్సు అని ఇంకోటి యాడ్ చేశారు. ఆ ఆధ్యాత్మిక మనస్సు ఉన్నది కాబట్టి మీరు నా పుస్తకాలు చదువుతున్నారు అని కూడా చెప్పారు. మనం ఆ ఆధ్యాత్మిక మనస్సును ఉపయోగించుకొని ఈ ప్రస్తుత కాలంలో ఏ పని చేయి చెప్పారో, ఏ పనులు చేయాలని చెప్పారో అవి మనం మానకుండా మన దృష్టి మరల్చుకోకుండా వాటి మీదే దృష్టి ఉంచుకుని ఆ పనులు చేస్తూ మన జీవితంలో చేసుకోవాల్సిన ఉద్యోగం వ్యాపారం ఇవి చేసుకోవాలి, తప్పలేదు. అది మానేసి ఇవే చేస్తూ ఉండకూడదు, అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. మరి ఉద్యోగం మానేయాలా, వ్యాపారాలు చేయకూడదా, ఇవన్నీ కాదు, అన్నీ చేయొచ్చు. చేస్తూ సమయదానం అంశదానం ప్రకారం వారంలో ఇంత, రోజుకి ఇంత అని చెప్పి ఆ సమయాన్ని గురుదేవులు ఇచ్చిన కార్యక్రమం కోసం మాత్రమే మనం ఖర్చు పెట్టాలి. ఇది బాగా మనకు తెలియాలి. ఇంతకు మించి అంటే ఏంటి, మన సాధన చేసుకుంటూ మన ధ్యానం లేదా జపం ఇలాంటివి చేసుకుంటూ మనం ఇంకా 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 హృదయంలోకి వెళ్ళాలి, అంతర్ముఖులం అవ్వాలి. అంతర్ముఖులం ఎందుకు అవ్వాలి? మాస్టర్ ఎప్పుడు చెప్తుంటారు, సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత్వమైన గురుతత్వం ఏదైతే ఉందో ఆ గురు చేతనత్వంతో మీరు ఏకం కావాలి, అది నా కోరిక అని చెప్తారు. ఎన్నిసార్లు చెప్పాడు ఆ సర్వసమర్థత్వము, సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత్వము అయిన ఆ చేతనత్వం ఎక్కడుంది? మన హృదయంలోనే ఉంది, మనందరి హృదయంలో ఉంది. మనకు అది తెలిసినా, మనం దాన్ని గుర్తించినా, మనం గుర్తించకపోయినా, మనం తెలిసినా తెలియకపోయినా, దాన్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎప్పుడు అలాగే ఉంటుంది. అది ఉంటేనే మనం ఉంటాం, లేదా అది తప్పుకుందనుకోండి ఈ బాడీ పడిపోయి. దాన్ని ఒక భాషలో పురుషుడు అంటారు, ఒక భాషలో అరవిందులు అయితే సైకిక్ అంటారు, ఇంకొకళ్ళు ఆత్మ అంటారు, ఇంకొకళ్ళు ప్రత్యేగాత్మ అంటారు. ప్రత్యేగాత్మ అంటే ప్రత్యేకంగా ఉన్న ఆత్మ, జీవాత్మ అంటారు. ఇలా 100 పేర్లు ఏ పేర్లు పెట్టినా అక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే, హృదయంలో పరమాత్మ ఉన్నాడు. ఆ హృదయంలో ఉన్న పరమాత్మని జీవుడు చేరుకోవాలి. ఇక్కడ ఆ పరమ పురుషుడు ఎవడైతే ఉన్నాడో ఆ పరమ పురుషుణ్ణి, ప్రకృతికి అంతటికీ అధిపతి అయిన ఆ పరమ పురుషుణ్ణి ఈ ప్రత్యేగాత్మ ఆ విశ్వాత్మ చేరాలి. అప్పుడు విశ్వాత్మతో మనం ఒకటవుతాం. విశ్వాత్మతో ఒకటమైనటువంటి అంటే ఏం లేదు, చాలా 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 డౌన్ టు ది ఎర్త్ చెప్పుకోవాలంటే మన మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సుని భగవంతుడి మనస్సులో ఒక భాగము అని అనుకోవాలి. అనుకోవడమే భగవంతుడు ఉన్న లక్షణాలు ఏంటి? ఆయన ఈ సృష్టి అంతటికీ కారణం. భగవంతుడు సర్వసమర్థుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాప్తి. ఆయన సత్చిత్ ఆనంద స్వరూపుడు. అలాంటి సచ్చిత్ ఆనంద స్వరూపుడైన భగవంతుడి యొక్క చేతనత్వమే సర్వజ్ఞత్వము, ఆయన చేతనత్వమే సర్వవ్యాపకత్వము, ఆయన చేతనత్వమే సర్వసమర్థత్వము. ఈ మూడు కలిసినదే భగవంతుడి యొక్క చైతన్యము, చేతనత్వము, చిత్. ఆ చిత్ శక్తితోటి మన లిమిటెడ్ మనస్సు ఏదైతే ఉందో, లిమిటెడ్ చిత్ ఏదైతే ఉందో, లిమిటెడ్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, అది ఆ విశ్వవ్యాప్తమైన యూనివర్సల్ కాన్షియస్నెస్ తోటి మెర్జ్ అయిపోవాలి. ఇండివిజువల్ కాన్షియస్నెస్ షుడ్ మెర్జ్ ఇన్ ద యూనివర్సల్ కాన్షియస్నెస్. దీనికి ఏం చేయొచ్చు మనం? లెట్ మై కాన్షియస్నెస్ మెర్జ్ ఇన్ ద యూనివర్సల్ కాన్షియస్నెస్ అని ధ్యానం చేసుకోవచ్చు. అప్పుడు చేయగా చేయగా ఏమవుతుందంటే, ఒక రోజుకి మనకు తెలుస్తుంది యూనివర్స్ అంతా మనం ఉన్నాం. ధ్యానంలో మనం ప్రగతి సాధించే కొద్దీ, ధ్యానంలో మనం ఒక పట్టు సాధించే కొద్దీ, ధ్యానంలో సాధించడం అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటో మళ్ళీ చెప్పుకోవాలి. ఎందుకంటే ధ్యానంలో పట్టు సాధించడం అంటే ఏ ఒకే ఒక్క ఆలోచనతో మాత్రమే ఉండటం, ఇంకా వేరే ఆలోచన రాకూడదు. ఒకే ఆలోచన ఏంటది, ఈ విశ్వం అంతా ఉన్న చేతనత్వమే నేను. ఎక్కరాల భరద్వాజ్ గారు బాబా గారి విగ్రహం ముందుంచి వెళ్తూ 1960s అంతకుముందు రోజు ఏమనుకున్నాడు ఆయన, ఎప్పుడో చచ్చిపోతే పాతి పెట్టేసేట కుడిపోయి శవం ఎంత కంపు కొడుతుందో అనుకుని డౌకి వచ్చినంత పని అయ్యి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆయన అన్నం తినకుండా పడుకున్నాడు రాత్రి అంతా. మరుసటి రోజు పొద్దున్న బాబాగారి మందిరం ఎదురుగుండా అలా నడుస్తూ ఆయన కేసి చూశారు ఒకసారి. బాబా కళ్ళ కేసి చూశాడు అండి ఆయన ఇక్కడ భరద్వాజ్ గారు. చూస్తే ఏమైంది, ఆ కళ్ళు తనలో ఈ విశ్వం అంతా నిండిన చైతన్యాన్ని చూస్తున్న ఫీలింగ్ ఉంది ఆ కళ్ళల్లో. ఈ విశ్వం అంతా చూస్తున్న సాయినాథుని కళ్ళను నేను చూశాను. నేను కూడా ఒక్కసారిగా అంతర్ముఖం అయిపోయాను. అలా ఎంతసేపు ఉన్నానో నాకే తెలియదు, 5 గంటలు గడిచేయట. అంతట్లో మా అన్నగారు ఎక్కిరాల వేదవ్యాస గారు వచ్చి భరద్వాజలే అని చెప్పి తట్టి లేపాడు నన్ను. అప్పుడు కానీ తెలియలేదు నేను 5 గంటలు అక్కడ ఉన్నాను. అది అయిన తర్వాత నాకు నిద్ర పోకపోయినా పర్వాలేదు, అన్నం తినకపోయినా పర్వాలేదు, ఎంత తిన్నా పర్వాలేదు, ఎంతసేపు నిద్రపోయినా పర్వాలేదు, అసలు నిద్ర లేకపోయినా పర్వాలేదు, కళ్ళు మంటలు కానీ బాధ కానీ ఏమీ లేవు అని ఆయన చెప్తారు. అంటే మనం విశ్వ చైతన్యంతో మన చేతనత్వం కూడా ఒకటైతే ఎలా ఉంటుందో అనేది చాలా క్లియర్గా భరద్వాజ్ మాస్టర్ అనుభూతిలో, సాయినాథుని కళ్ళల్లో చూసిన అనుభూతిలో చెప్పడం జరిగింది. మనకు కూడా శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు దేవాయ నమః అని నా నామాన్ని చెప్పుకోండి మీరు అని చెప్పిన మాస్టర్ కళ్ళల్లో మనం కూడా ఎప్పుడన్నా చూసామా అలాగా ఆ ఆలోచన రావాలి. మొన్న ఇప్పుడు దివ్య జనని మాతా మిర్ర అని చెప్పి మనం 29 ఫిబ్రవరిలో అనుకుంటాను అప్పుడు చెప్పుకున్నాం. అప్పుడు కూడా మాత అంటారు, నా కళ్ళల్లోకి చూసి నన్ను ఏదడిగినా నేను సమాధానం చెప్తాను. నా రెండు కళ్ళు రెండు పనులు చేస్తాయి, ఒకటి ఫ్యూచర్ని గురించి చూస్తూ ప్లాన్లు వేస్తుంది, ఒకటి ప్రజెంట్లో ఏం చేస్తున్నాను, ఏం చేస్తే ఆ ఫ్యూచర్కి పనికి వస్తుంది. ఇలా ఏకకాలంలో నా రెండు కళ్ళు రెండు పనులు చేస్తాయి. మనకు రెండు కళ్ళు కలిసి ఒక పని చేయడమే బోలంత కష్టం. ఆవిడికి మనకి ఎంత ఆడమో చూసారా. అందుకని మనం మన మనస్సుని విశ్వమంతా ఉన్న ఏ చేతనత్వం అయితే ఉన్నదో ఆ చేతనత్వంలో లీనం చెయ్యాలి. అది మనం చేయాల్సిన పని. అప్పుడు ఆటోమేటిక్గా ఈ విశ్వం అంతా మనలో ఉంటుంది, మనం విశ్వంలో ఉంటాం. ఈ రకమైన సాధన చేయటం వల్ల ఏమవుతుందంటే మన అంతరంగంలోకి వెళ్తాం, అంతర్ముఖులం అవుతాం. అంటే అంతర్ముఖులు అవుతామంటే ఏంటి, ఇంకేం తెలియకుండా మొద్దు నిద్రపోయినట్టు కాదు, అన్నీ తెలుస్తుంటాయి కానీ మన లోపల ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు టీవీ చూస్తున్నాం అనుకోండి, పక్క నుంచి ఎవరో వెళ్ళినా ఓకే అలాగే అంటాం, మళ్ళీ టీవీయే చూస్తుంటాం అంతే తప్ప కళ్ళు తిప్పం ఏమీ చేయం. ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు చూడనా అలాగే ఓకే సార్ మళ్ళీ కలుద్దాం అంటారు. ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి. ఈ అంతర్ముఖులం అయ్యి బాగా అంతర్ముఖులం అయినా కూడా రాజయోగ సిస్టమ్ లో ఈ విశ్వం అంతట్లో నేనున్నాను, ఈ విశ్వం అంతా నాలో ఉంది అన్నప్పుడు ఆ బయట నుంచి ఎవరో మనల్ని పలకరించడానికి వచ్చిన వాడు కూడా మనలోనే ఉన్నాడు, వాడిలోనూ మనం ఉన్నాం, కాబట్టి మనమేం డిస్టర్బ్ అవ్వం. ఆ రకంగా విశ్వాన్ని మనలో, మనల్ని విశ్వంలో చూడటం అనేది ధ్యానం ద్వారా నేర్చుకోవాలి. సింపుల్గా అనుకోవడమే, ఈ విశ్వం అంతా ఏ మహాచైతన్యం ఉందో ఆ మహాచైతన్యం అంతట్లో నేనున్నాను, ఆ విశ్వం అంతా నిండిన మహాచైతన్యం నాలో ఉన్నది అంతే. అలా అనుకుంటే సరిపోతుందండి. అంతే, వన్ డే బై డే చేసే కొద్దీ అదేమిటో తెలుస్తుంది. అలాగే మాస్టర్ కోరుకున్న ఇంకొక మెడిటేషన్ ఉంది. చాలాసార్లు ఆ శ్లోకం చెప్పారు, పట్టుకోండి అంటారు. ఆ శ్లోకం ఏంటంటే, అయోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్, భగవద్గీతలో 4వ అధ్యాయంలో శ్లోకం. అజోపి అంటే అజయ అంటే పుచ్చుకలేని వాడు, అవ్యయాత్మ ఎప్పుడు కూడా అవ్యయం అంటే ఖర్చు అయిపోడు, ఎప్పుడు అలాగే ఉంటుంది. ఎటర్నల్ అయాం, ఎటర్నల్ అయాం బియాండ్ బర్త్ అండ్ డెత్, ఐఆమ్ బియాండ్ బర్త్ అండ్ డెత్, ఐఆమ్ ఎటర్నల్. ఐఆమ్ ఎటర్నల్ అంటే చాలు, ఐఆమ్ ఎటర్నల్ అది ఒక ధ్యానం అంతే, సింపుల్. ఐఆమ్ ఎటర్నల్ అని కూర్చుంటే ఆ ధ్యానం మొదలవుతుంది. ఆ ఎటర్నల్ ఎలాగో తెలుస్తుంది, అది తెలుసుకోవడానికి ధ్యానమే చేయాలి తప్ప ఎటర్నల్ అంటే ఏం చెప్పండి అంటే ఏం కుదరదు. ఇప్పుడు మాస్టర్ చెప్పారు, ఎన్నిసార్లు చెప్పుకుంటారు ఇమ్మోర్టాలిటీ ఎన్నిసార్లు చెప్పలేదు, దాని గురించి ఏమర్థమైంది మనకు. అన్లెస్ వీ ఎంజాయ్, అన్లెస్ వీ ఫీల్, అన్లెస్ వీ హ్యాపన్ టు హ్యావ్ దట్ పర్టికులర్ ఎక్స్పీరియన్స్, దాని గురించి మనకేం తెలియదు. ఐఎమ్ ఎటర్నల్, ఐఆమ్ బర్త్లెస్, ఐఎమ్ డెత్లెస్, ఐఎమ్ ఎటర్నల్, ఐఆమ్ బియాండ్ బర్త్ అండ్ డెత్, ఐఆమ్ అన్మానిఫెస్ట్, ఐఆమ్ ఎటర్నల్. ఇలా చేసామనుకోండి మెడిటేషన్, అప్పుడు మెల్లిగా మన ప్రస్తుతం ఉన్న మనస్సు ఈజ్ ఈక్వల్ టు చేతనత్వం, ఈజ్ ఈక్వల్ టు ఇంగ్లీష్లో కాన్షియస్నెస్. కాబట్టి మనకు ప్రస్తుతం ఉన్న కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది మెల్లిమెల్లిగా ఎక్కడి వరకు ఎక్స్పాండ్ అవుతుంది, ఈ శరీరానికి మాత్రమే పరిమితమైన మన చేతనత్వం. మనం ఏమనుకుంటామంటే చేతనత్వం అంటే శరీరానికి మాత్రమే పరిమితమైందని ఇప్పుడు నేను చెప్పాను, అది రాంగ్. మన శరీరానికి మాత్రమే పరిమితం అవ్వదు, ఎవరి చేతనత్వం అయినా ఇంకా కొంచెం పెరుగుతుంది. ఆ పెరిగింది ఎక్కడి వరకు పెరుగుతుంది, మన కోరికల వరకు పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది మనస్సు వరకు పెరుగుతుంది, ఆ తర్వాత ఇంక పెరగదు. అందుకనే మనకు యాస్ట్రల్ బాడీ వాటిల్లో కోపం వచ్చినప్పుడు మనిషి చుట్టూ ఎర్రగా ఇలా బాణాలు సూదులు గుచ్చినట్టుగా ఉంటాయి, ప్రేమతో ఉన్నప్పుడు ఇలా నీలం కలర్ ఉంటుంది, ఒక స్పిరిచువల్ సాధనలో ఉన్నప్పుడు ఇంకో ఈ రంగు ఉంటుంది, ఈ రకమైన బొమ్మలు ఉంటాయి. ఇవన్నీ కూడా థాట్ ఫార్మ్స్ అని చెప్పి ఇచ్చారు, అది మన కాస్మిక్ ఫైర్ లో కూడా ఉంటుంది. ఎందుకంటే ఏం చెప్పుకుంటున్నాము, ప్రస్తుతం ఎవరైనా సరే ఏ సాధన చేయకపోయినా సరే, ఎవరి చేతనత్వం అయినా సరే, వాళ్ళ మెంటల్ బాడీ వరకు అంటే వాళ్ళు చెయ్యి జాపితే ఎంత దూరం వస్తుంది, మన చెయ్యి పక్కకు పెట్టామనుకోండి ఇలా ఎంత దూరం ఉంటుంది, అలాగే ముందరకు పెట్టే ఎంత దూరం ఉంటుంది, ఆ దూరం వరకు వాళ్ళ చేతనత్వం ఉంటుంది. ఆ దగ్గరికి వచ్చామంటే వీళ్ళ చేతనత్వం వాళ్ళ చేతనత్వం ఒకటవుతుంది. కీప్ ఎట్ ఆర్మ్స్ లెంగ్త్ అని చెప్పి ఇంగ్లీష్లో ఒక ఇడియం ఉంది. కీప్ ఎట్ ఆర్మ్స్ లెంగ్త్ అంటే చెయ్యి దూరంలో వచ్చాడు కాబట్టి, ఆ చెయ్యి దూరం ఎంత ఉందో అంతకంటే దగ్గరికి వచ్చాడు అనుకోండి, వాడి చేతనత్వం మన చేతనత్వం మింగిల్ అవుతాయి, అంటే వాడి మనసులో మన మనసులో ఒకదానికి ఒకటి ఓవర్లాప్ అవుతాయి, అది ప్రకృతి సిద్ధంగా జరుగుతుంది. అలాంటిది మరి గురువు దగ్గరికి వెళ్తే గురువు చేతనత్వం మెంటల్ బాడీ వరకు ఫిక్స్ అవ్వదు, ఆయన హయ్యెస్ట్ స్పిరిచువల్ బాడీ అంతా కూడా ఈ విశ్వం అంతా నేనున్నాను, ఈ విశ్వం అంతా నాలో ఉంది అనే ధ్యానంలో ఎప్పుడు కూడా అలాగే స్థితమై ఉంటాడు, ఎప్పుడు అలాగే అనుసంధానమై ఉంటారు వాళ్ళు. కాబట్టి మనం ఏ మూలం ఉన్నా సరే ఆయన్ని తలుచుకుంటే ఆయనతో కనెక్షన్ వచ్చేస్తుంది. గుంటూరులో ఉన్నారండి సప్తర్షాస్త్రంలో, లేకపోతే శంబళలో ఉన్నారు, ఇప్పుడు కలవలేం మాస్టర్, అదంతా తప్పు. ఆయన శంబళలో ఉన్నా సిరీస్లో ఉన్నా ఇప్పుడు తలుచుకుంటే విశ్వం అంతా ఉన్నారు కాబట్టి ఇప్పుడే ఆయనతో కాంటాక్ట్లో ఉంటాం, తలుచుకోవాలి. మాస్టర్ చాలా గొప్పవారు, ఇది ఆయన గురించి ఆయన అంతటా ఆయన మాట ఒకసారి అన్నారు, నన్ను మీరు ఎలా తలుచుకున్నా పర్వాలేదు, నన్ను తలుచుకోవాలంతే, మీరు నన్ను తిట్టినా పర్వాలేదు తలుచుకోండి చాలు అన్నారు ఒకసారి, తిట్టినా కూడా పర్వాలేదు, ఎవరన్నా చెప్తారు అలాగా. అదంటే మనం ప్రేమగా ఆయన్ని గుర్తు చేసుకున్నా, ప్రేమగా ఆయన్ని తలుచుకున్నా, ప్రేమగా ఆయన చేసిన ఉపకారాలన్నీ మనం గుర్తు తెచ్చుకున్నా, అయితే ద్వేషంతోటో కోపంతోటో కూడా ఆయన తెచ్చుకున్నా గుర్తు, ఎలాగైనా సరే నన్ను గుర్తు తెచ్చుకోండి, నేను మీకు చేయాల్సినవి చేస్తాను, అది ఆయన యొక్క అనుగ్రహము. అలాంటి అనుగ్రహం ఉంది కాబట్టి మనం ఇన్ని రోజులు రోజులేమిటి, ఆల్మోస్ట్ సంవత్సరం దాటిపోయింది మనం ఆల్మోస్ట్ క్లాసులు మొదలుపెట్టి, ఇంత ఆయన అనుగ్రహం వల్ల ఈ క్లాసులు జరుగుతున్నాయి, లేకపోతే జరగవు. అంత ఎందుకంటే నాకు అంత చెప్పే జ్ఞానం ఏం లేదు, అంత ఓపిక లేదు, ఇదంతా ఆయన అనుగ్రహం వల్లే నడుస్తుంది బండి. ఆయన అనుగ్రహంతో మనం ఐఆమ్ ఎటర్నల్, ఐఆమ్ బియాండ్ బర్త్ అండ్ డెత్ అనే జ్ఞానాన్ని సంపాదించాలి. ఐఆమ్ ఎటర్నల్ అనే జ్ఞానాన్ని సంపాదించాలి. అలాగే విశ్వం అంతా నాలో ఉంది, నేను విశ్వంలో ఉన్నాను అనే జ్ఞానం సంపాదించాలి. ఈ కాస్మిక్ ఫైర్ చెప్పేది ఏమిటి అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్, అదే మాస్టర్ చెప్పినవి. అందుకని కొత్తగా చెప్పడానికి ఏముండదు, ఇది ఓన్లీ వన్. అండ్ భగవంతుణ్ణి తెలుసుకోవడం అంటే భగవంతుడు చేతనత్వంగా మాత్రమే తెలుసుకోబడతాడు, భగవంతుణ్ణి చైతన్య స్వరూపుడుగానే తెలుసుకోవాలి. అందుకనే పరశురాముడికి దత్తాత్రేయ స్వామి స్వయంగా చెప్తారు, దాన్ని త్రిపుర రహస్యం అనే పుస్తకం ఉంది. నేను శుద్ధ చైతన్యాన్ని అని ధ్యానం చేయి అంటాడు ఆయన. ఎన్నో చెప్తారు, ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు పరశురాముడు, ఎన్నో రకాల సమాధానాలు చెప్తాడు. అన్ని చెప్పి చివరికి ఒకటే చెప్తారు ఆయన. దత్తాత్రేయ స్వామి డైరెక్ట్ ఉపదేశం ఏంటంటే నేను శుద్ధ చైతన్యాన్ని ధ్యానం చేసుకో, దానికి నీకు ఒక మంత్రం కూడా ఇస్తున్నాను తీసుకోవాలి, ఆ మంత్రమే హ్రీం, HREEM, HREEM, హ్రీం. ఆ ఒక్క బీజాక్షరాన్ని చేస్తే, ఆ ఒక్క బీజాక్షరం మనం ఎక్కడ తీసుకెళ్తుందంటే మన హృదయంలో, హృదయ కమలంలో, తెల్లటి పద్మంలో, ఇండిగో కలర్లో ఉన్న భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తాం. మన హృదయ కమలంలో ఉన్న, ఇండిగో కలర్లో ఉన్న భగవంతుడి దగ్గర తీసుకెళ్తుంది, అది హ్రీం అనే బీజాక్షరం. సో మనకు దత్తాత్రేయ స్వామి ఇచ్చిన ఉపదేశం మంత్రదీక్ష ఏంటంటే హ్రీం బీజం. అలాగే శ్రీం బీజం ఉంది. శ్రీం బీజం ఈ సృష్టి అంతా ఏ మహాశక్తి కొండల్ని శక్తితో నడుస్తుందో, భగవంతుడి యొక్క కొండల్ని శక్తి, ఆ భగవంతుడి యొక్క కొండల్ని శక్తితోటి మన కొండలని ఏకం చేస్తుంది. హ్రీం ఏమో మనలోని భగవంతుడిని చేతనత్వంతో మన ఒక్కటి చేస్తుంది. ఇక క్లీన్ ఏం చేస్తుంది, ఈ సృష్టి వైభవం ఎన్ని రకాలుగా ఉంది, సృష్టి ఎన్ని రకాల వైభవంతో కూడిన సృష్టి అంతట్లో ఉన్న శక్తితోటి ఒకటి చేస్తుంది. ఒకటి భగవంతుడి చేతనత్వంతో, ఒకటి భగవంతుడి కొండల్ని శక్తితోటి, ఇంకోటి భగవంతుడి యొక్క ఈ క్రియాశక్తి ఏదైతే ఉందో వాటితోటి ఏకం చేస్తుంది. అందుకని గురుదేవులు ఏమిచ్చారు, హ్రీం శ్రీం క్లీం అని ఇచ్చారు. ఈ విషయాలన్నీ మనం చక్కగా అవగాహన చేసుకుని ప్రాక్టికల్గా చేసుకుంటూ దాంట్లో ఏమున్నది అని సొంతంగా తెలుసుకోవాలి. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వినాలి, విని మన అనుభవంలోకి వచ్చేంత వరకు దాన్ని ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే ఉపయోగం లేదు. గొప్ప గొప్ప విషయాలు తెలుసుకున్నంత మాత్రం ఏం లాభం లేదు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత గొప్ప విషయమైనా మనం సాధన చేయకపోతే అది అరగదు, కడుపు నొప్పి వస్తుంది. కాబట్టి కడుపు నొప్పి వచ్చిందంటే అర్థం అరగలేదని, అలాగే ఆధ్యాత్మిక విద్య కూడా ఆచరించకపోతే అరగదు, కడుపు నొప్పి వస్తుంది. మామూలు కడుపు నొప్పి కూడా వస్తుంది, నిజంగా కడుపు నొప్పి వస్తుంది, అన్నం ఎలా అరగదో అలాగే. ఈ విషయాలు తెలుసుకుని ఊరికే వదిలేయటం వల్ల ఉపయోగం చెయ్యాలి. సో అలాంటి పరిస్థితి మనందరికీ తెలుసుకున్న విషయాన్ని ఆచరించే ఒక పట్టుదల, ఒక సంకల్ప శక్తి మనందరికీ పరమప్రేమ స్వరూపులు, అనుగ్రహ స్వరూపులైన మాస్టర్ ప్రసాదించాలి. ఆయన అనుగ్రహంతో మనం వారు కోరుకున్న స్థాయికి ఎదగాలి అని మనసారా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు వర్జన్య బృద్ధి సస్యశాలిని యజోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా పశ్యంతు క్షమాభ్య అపుత్రాః పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు బహుత్రిణః నిర్ధనాః సధనాః సంతు జీవంతు శరదాంతరం. ఓం అసతో మా సమిగ్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ స్వార్థం మా పరమార్థంగమయ అవ్యవస్థా మా సువ్యవస్థంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ గురుబ్రహ్మార్పణమస్తు. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు దేవాయ నమః.